మన పరివారు వాళ్ళకి ఒక ఉత్సాహవర్ధకమైనటువంటి సందేశము, కానీ ఆ సందేశం అనంతమైనటువంటి బాధ్యత, అంతకంటే ఎక్కువ క్రియాశీలత మన నుంచి కోరుకుంటుంది. ఇదివరకు ఎప్పుడు భూమి మీద అవతరించినటువంటి ఓ విచిత్రమైనటువంటి శక్తి, సర్వలోకేశ్వరి శక్తి అని ఏడు ముఖాలతో 14 చేతులతో పృథ్వీ వాహనముగా కలిగినటువంటి ఒక శక్తి అవతరించింది. అంచేత ఈశాన్య నవరాత్రి సాధన ఆ శక్తి ఉపాసన చేయదలుచుకున్న వాళ్ళకి ఇదివరకు ప్రకృతిలో ఎప్పుడూ లేదు ఆ శక్తి. ఏడు ముఖాలు, 14 చేతులు, ఆ 14 చేతుల్లో 14 ఆయుధాలు, ఈ వ్యక్తింటి కలిపి స్వయముగా పృథ్వే వాహనముగా కలిగినటువంటి ఆ సర్వలోకేశ్వరి శక్తి, ఉపాసనా విధానము దాన్ని ఎలా చేయాలి అనేది ఇంకా నాకు కూడా స్పష్టంగా అవగాహన లేదు. కానీ నా అలవాటు మీకు తెలుసు కదా, ఎప్పుడు ఏ క్షణంలో నాకు ఏది అందుతుందో అది ఆ క్షణంలో చెప్పేయటం అలవాటు. దానికోసం నేను చెప్పాను, ఇది ఏ విధంగా రూపొందుతుందో, ఇది ఏ విధమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందో, ఏ విధమైనటువంటి రూపకల్పనలకు, ఏ విధమైనటువంటి కొత్త చేతనత్వ అంశులు. మనకి మూడు రకాల చేతనత్వాలే తెలుసు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇంకొక చేతనత్వం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, తురియ స్థితి అని, సమాధి స్థితి అని, ఋతుంభరా ప్రజ్ఞ అని రకరకాల పేర్లతో ఆ నాలుగో స్థితిని పిలుచుకుంటాం. అది కూడా కాకుండా ఇంకా మూడు చేతనత్వపు స్థాయిల యొక్క అవతరణ జరిగినది. ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది ఇవాళ. ఎప్పుడు తెలిస్తే అప్పుడు ఆ క్షణంలోనే అది బయటికి బహిర్గతం చేయటం అనేది ఆధ్యాత్మికత యొక్క నియమము. ఆ నియమాన్ని అనుసరించి మీకు ఇది చెప్తున్నాను నేను. ఇది మనసులో గుర్తుంచుకుని మీ అంతట మీరు కూడా ఈ శక్తిని, అతి కొత్త శక్తి, అతి కొత్త రూపకల్పన, అతి నూతనమైనటువంటి విచిత్రమైనటువంటి శక్తి, అది ఏ గ్రహాల నుంచి వస్తోంది, ప్రకృతిలోని ఏ కేంద్రము నుంచి భూమి మీదకి దాని యొక్క అవతరణ జరుగుతోంది, దాని సాధనా విధానాలు ఏంటి, రూపం ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మీరు కూడా నాకు సహకరిస్తే చాలా బాగుంటుంది. అంచేత ఇవాళ కుండలిని సాధన చెప్తానని చెప్పాను, కానీ ముందు కొంచెము అసలు గాయత్రి మాతృతో సంబంధం ఎలా పెట్టుకోవాలి, మనం ఎలాగైతే మనుష్యులతో మాట్లాడుతున్నాము ప్రకృతిలోని అన్ని దేవతా శక్తులతోనూ మాట్లాడవచ్చు, విశేషముగా గాయత్రి శక్తితో డోర్స్ ఓపెన్ అయి ఉన్నాయి. ఆర్య సమాజం యొక్క స్థాపకుడైనటువంటి దయానంద సరస్వతి, ఆయన గురువు అయినటువంటి బిరజానంద, స్వయంగా శ్రీరామ శర్మ ఆచార్య, ఆయన గురువు అయినటువంటి సర్వేశ్వరానందజీ, వీళ్ళందరి యొక్క కంబైన్డ్ ప్రయత్నం వల్ల అది చాలా సులభమైంది మనకి. అంచేత దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించిస్తూ ముందు 3 సార్లు ఓంకారం చేసుకుని మన కార్యక్రమాలు మామూలుగా ఎలా మొదలెడతామో అలా మొదలెడదాం. Guru Sakshat Parabrahmah Tasmai Shri Gurave Namah Akhanda Mandala Karam Vyaptam Yena Characharam Yat Padam Darshitam Yena Tasmai Shri Gurave Namah Ayatu Varada Devi Akshare Brahmavadini Gayatri Chandasamata Brahmayonir Namostute Om Ho Bhavasvaha Tatsavitu Varenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yona Prachodayat Om Ho Bhavasvaha Tatsavitu Varenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yona Prachodayat Om Ho Bhavasvaha Tatsavitu Varenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yona Prachodayat ఋషి ఋషి నుంచి మహర్షి మహర్షి నుంచి రాజర్షి రాజర్షి నుంచి బ్రహ్మర్షి బ్రహ్మర్షి నుంచి దేవర్షి స్థాయి ఇది గాయత్రి మంత్రోపాసకుని యొక్క ఐదు అంచెలుగా జరిగేటువంటి మానసిక భౌతిక ఉన్నతి యొక్క లక్షణాల యొక్క పేర్లు దీన్ని మనం దక్షిణ మార్గపరమైనటువంటి శక్తులు అనుకుంటే దీనికి కావలసినటువంటి వామమార్గమైనటువంటి శక్తులు ఉన్నాయి ఏంటది వామమార్గమైనటువంటి శక్తులు మొట్టమొదటిది ఋషి నాతో కన్నా యశము వైభవము ఐశ్వర్యము వైభవము రెండు రకాలైనటువంటివి చెప్పాను నేను మొదటిది ఏంటి అందులో బుద్ధి బలము కౌశలము యశస్సు ప్రభావము ప్రాభవము అర్థమవుతుంది ఎలా చెప్తే బుద్ధి బుద్ధికి సంబంధించింది భౌతిక జీవితంలో నిర్ణయాత్మకమైనటువంటి శక్తి బుద్ధిమంతుడు అని ఎవరినంటాం మనం జీవితంలో చాలా పైకొచ్చిన వాడిని తిరకాసులు పెట్టి వాడికి వీడికి ముడి వేసి వీడు పైకి వెళ్ళిపోతున్న వాడిని కూడా మనం బుద్ధిమంతుడుగా పిలుస్తాం కానీ మన వైజ్ఞానికమైనటువంటి ఆధ్యాత్మికతలో బుద్ధిమంతుడు అంటే నిర్ణయాత్మకమైనటువంటి మనస్సు కలవాడు చేయొచ్చా చేయకూడదా మనస్సు ఊగుతూ ఉంటుంది గుడికి వెళ్దామా సినిమాకి వెళ్దామా రెండింటికి సమానమైన మార్పులు పడ్డాయనుకోండి ఇంకా చూడండి అవస్థ గుడికి వెళ్ళాలని ఉంది సినిమాకి వెళ్ళాలని ఉంది దేనికి వెళ్ళాలో నిర్ణయించేటటువంటి శక్తిని బుద్ధి అంటాం అంచేత బుద్ధిమంతుడికి రెండోసారి చెప్పాల్సినటువంటి అవసరం రాదు ఆధ్యాత్మిక జగత్తులో బుద్ధి ఉన్నవాడు అంటే నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఉన్నవాడు ఏ విషయాన్ని రెండోసారి చెప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది బుద్ధి. కానీ ఈ బుద్ధి నిర్ణయం చేసుకున్న తర్వాత కూడా బుద్ధిమంతుడైనప్పటికీ కూడా బలం లేకపోతే, అంటే దాన్ని ఆచరణలో పెట్టేటటువంటి శక్తి లేకపోతే, కానీ ఆ శక్తి లేకపోవటం అన్నది వాడి తప్పు కాదు, ప్రకృతి యొక్క తప్పు, లేకపోతే వాడి శరీరంలో హెయిరార్కీ వల్ల, హెరిడిటరీ వల్ల అనువంశికంగా వచ్చేటటువంటి కొన్ని లోటుపాట్లు ఉంటాయి కదా, దానివల్ల వచ్చేటటువంటి శక్తిహీనత వల్ల ఆ బుద్ధిని వాడు సవ్యంగా ఉపయోగించుకోలేడు. అంచేత బుద్ధితో పాటు ఏం కావాలి? బలం కావాలి. ఆ బలాన్ని ఋషి యొక్క తత్వంలో ఏం చెప్పుకుంటున్నాం మనం, మహర్షి అని చెప్పుకుంటున్నాం. మీరు చాలా లోతుగా విషయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇంచేతంటే నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే, ఇవాళ చెప్పిన దాన్ని బట్టి మీరు కూడా మంత్రద్రష్ట ఋషులు అవగలరేమో, మీలో ఆ సర్వలోకేశ్వరి దేవి యొక్క మంత్రాన్ని పట్టుకోగలరా, యంత్రాన్ని పట్టుకోగలరా. లేదు, ప్రపంచంలో అది దిగాలేది, దిగబోతోంది, దిగిందేమో. మీ సహాయం కూడా కావాలి అందులో నాకు కంపేర్ చేసుకోవటానికి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఆధ్యాత్మిక జగతలో వచ్చింది ఏంటంటే చాలా సులభంగా మనం మోసపోతాం. ఏదైనా కాస్త రంగురంగుల బొమ్మలు కంటికి కనిపించేస్తే ఇంకేంటి దర్శనం అయిపోయిందని ఎర్రవీగుతాం. అదే దర్శనము మిగతా వాళ్ళకు కూడా కలగాలి. నిజంగా ప్రకృతిలో ఇప్పుడు నాకు ఇది ఎర్ర రంగుగా కనిపిస్తోంది, కలర్ బ్లైండ్నెస్ లేని వాళ్ళందరికీ కూడా అది ఎలా కనిపించాలి? ఎర్రగానే కనిపించాలి. అంచేత నిజంగా నేను అనుకున్నట్టు ఆ సర్వలోకేశ్వరి శక్తి యొక్క అవతరణమే జరిగి ఉంటే, దాని యొక్క మంత్ర దష్టము దర్శనము, దాని యొక్క యంత్ర దర్శనము అందరికీ ఒకేలా జరగాలి కదా, వేరువేరుగా జరగకూడదు. జరిగిందంటే బలం తక్కువతో జరగవచ్చు. దృష్టిలోపం ఉందనుకో, కంట్లు కాస్త మయోపియాయో అస్టిగ్మాటిజమ్ ఏదో ఉందనుకో, మనం వాడు చూడలేడు. దానికోసం ఆ రోగాన్ని క్యూర్ చేయటానికి మీరు కొంచెం ఇవాళ చాలా ఏకాగ్రతతో, చాలా తన్మయత్వంతో వినాల్సి, విని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. బుద్ధి ఋషి, నిర్ణయాత్మకమైనటువంటి శక్తి బుద్ధిది, మరి ఋషిది, మరి ఋషి ఏంటి? బుద్ధిమంతుడే కదా. బుద్ధి ఋషి యొక్క వామపక్షము, బుద్ధి యొక్క దక్షిణ పక్షము, లేకపోతే జ్ఞానపక్షము కదా ఋషి అనుకుంటున్నాం మనం. ఈ శబ్దాలు మీకు అర్థమవుతున్నాయి కదా, కన్ఫ్యూజన్ లేదు కదా. మనం గాయత్రి యొక్క 24 శక్తుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు 12 దక్షిణ మార్గీ శక్తుల గురించి మాట్లాడుకున్నాం, 12 వామ మార్గీ శక్తుల గురించి మాట్లాడుకున్నాం. మాట్లాడుకుంటూ ఒకటి మన మీద ఉన్నటువంటి బాధ్యత ఏమిటి అంటే, ఈనాడు ఉన్నటువంటి సమాజంలో వామ మార్గము అనేటటువంటి పేరుకు ఉన్నటువంటి ఆ మచ్చ తుడిచేయాలి. వామ మార్గము అంటే కూడనిది కాదు. ఎలాగా కూడనిది కాదు? కుడిచి ఉంది నీకు, ఎడంచే ఎక్కర్లేదా నీకు, వదిలేసుకుంటున్నావు ఎడంచేతిని. కానీ ఎడంచేతిని ఎప్పుడో కానీ అవసరం వస్తే తప్ప ఉపయోగించు, ఎక్కువగా మనం రైట్ హ్యాండెడే. అలాగా దక్షిణ మార్గం అయినటువంటి పద్ధతులలో ఋషి అనేటటువంటి ఆలోచన విధానము, మానసిక స్థితి ఉంటే దాన్ని దక్షిణ మార్గం అనుకుంటే, వామ మార్గంలో దాన్ని ఏమంటున్నాం? బుద్ధి అంటున్నాం. ఇక్కడ కన్ఫ్యూజన్. మరి బుద్ధి వామ మార్గం అయిపోతే ధియోయోన ప్రచోర్యాత్ అనే పదానికి అర్థమైంది. బ్రాహ్మీ శక్తి, ఆజ్యశక్తి వామ మార్గా దక్షిణ మార్గానికి పరాకాష్ఠ అయినటువంటి ఆ బ్రాహ్మీ శక్తికి ధి అని కదా మనం చెప్తున్నాం, ధియోయోన ప్రచోర్యాత్. బుద్ధికి ధికి తేడా ఉంది, ఋషికి బుద్ధికి తేడా ఉంది. ఏంటా తేడా అంటే, బుద్ధిమంతుడు నిర్ణయం తీసుకుంటాడు, బుద్ధిమంతుడు నిర్ణయం తీసుకుంటాడు, ఋషి ద్వారా నిర్ణయం తీసుకోబడుతుంది. కొంచెం అర్థం చేసుకోండి. ఆ తేడా అర్థమవుతే తప్ప మీరు మహర్షి స్థాయికి రాలేరు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. బుద్ధిమంతుడు తన నిర్ణయం తీసుకుంటాడు. గుడికి వెళ్ళాలా సినిమాకి వెళ్ళాలా నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మీరు తీసుకుంటారు. ఈ పుస్తకం చదవాలా చదవక్కర్లేదా నిర్ణయం ఎవరు తీసుకుంటున్నారు? మీరు తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న దాన్ని పరస్పరము అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలా ప్రయత్నించక్కర్లేదా? ఎవరు తీసుకుంటున్నారు? మీరు తీసుకుంటున్నారు. ఇది బుద్ధి. మీరు తీసుకోవటం లేదు, మీ ద్వారా ఈ సంఘటనలు జరుగుతున్నాయి అని నోట్తో చెప్పడం కాదు. మీకు అనుభూతిలోకి వస్తే అది ఋషి. ఇండైరెక్ట్ గా ఏంటిది, నేచర్ ఇస్ ఆల్వేస్ రైట్. అందుకే నేను చెప్పాను, నేను జూలై నుంచి మీకు నిరంతరం చెప్తున్నాను, ఇంతకంటే యోగ మార్గంలో మీకు ఏ విధమైనటువంటి ఫార్ములాలు అక్కర్లేదు, దాన్ని ఉపయోగించుకోవడం తెలియాలి. అందుకని ఇన్ని రకాలుగా మార్చి మార్చి చెప్పటం. అది ఎంత ఉచ్చ స్థాయికి నువ్వు వెళ్ళిపోయినా చివరికి జరిగేది ఏంటి, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఆ నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేటటువంటి భావం మనసులోకి వెళ్ళిపోయినటువంటి వాడు వ్యక్తి, ఋషి. ఇంకా వాడు బుద్ధి ఉంది, వాడికి నిర్ణయించుకునేటటువంటి శక్తి ఉంది, కానీ నిర్ణయించేటటువంటి ప్రక్రియ యొక్క ఆధారం వాడు కాదు, ప్రకృతి. ప్రకృతి ఏం చెప్తోందో దాన్ని బట్టి వీడు నిర్ణయిస్తాడు. అంచేత ప్రకృతి వాడికి ఏమవుతుంది, గురువు అవుతుంది. ఎప్పుడు గురువు అవుతుంది ప్రకృతి? వీడు మౌనంగా ఉంటే. వీడి యొక్క కోరికలు, వీడి యొక్క అనుబంధాలు, వీడికి ఉన్నటువంటి ఒపీనియన్స్ ఉంటాయి, ఇది మంచిది ఇది చెడ్డ అనేటువంటి పూర్తిగా వీడు తుడిచేసుకోవాలి. నిరంతరమైనటువంటి మౌనంలో ఉంటే, ఆ నిరంతరమైనటువంటి మౌనంలో ఏమి చెయ్యాలి అని అనిపిస్తే, ఏమి మాట్లాడాలి అని అనిపిస్తే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కొంపలు అంటుకుంటాయి, అది పరమ మూర్ఖత్వం. అది మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి వీలు లేదు. మీకు ఫ్యాన్ దాని ఇష్టం వచ్చినప్పుడు తిరగటం మొదలెట్టింది అనుకోండి, ఎక్కడ పరిగెడతాం మనం? స్విచ్ దగ్గర పరిగెడతాం. స్విచ్లో ఎక్కడో లోపం ఉందన్నమాట అది, కదా. అలాగే మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు మాట్లాడితే కుదరదు. ప్రకృతి ఎప్పుడు మీ స్విచ్ ఆన్ చేస్తే అప్పుడు మీ వాక్ తెరవబడాలి, మీ స్పర్శ స్పందించాలి, మీ కన్ను చూడాలి. రమణ మహర్షిని కలవక ముందు పాల్ బ్రంటన్ మద్రాసులో ఒక యోగి ఉన్నాడు అని తెలిస్తే ఆ యోగి దగ్గరికి వెళ్ళాడు చూడటానికి. ఆ యోగి దగ్గరికి వెళ్తే ఆ యోగి చిన్నద్రలో ఉన్నాడు, కూర్చునేలాగా కళ్ళు మూసుకుని ఉన్నాడు. స్తంభం మీద నుంచి ఒక బల్లి ఇలా పాకి ఆయన వైపు వచ్చింది. కుతూహలం, యూరోపియన్ బ్రెయిన్ కదా, మనమైతే ఏం చేస్తాం, సాధ్యమైనంత వరకు ఆ బల్లి అటు రాకుండా ఆపుతాం. పాపం అతను పూజ చేసుకుంటున్నాడు కదా, తపస్సు, లేకపోతే మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతాం. ఏమో కళ్ళు తెలిస్తే ఏం చేస్తాడో అడుగు తెలుసు, మనకెందుకు లేకపోవాలని. యూరోపియన్ కదా, అందులో న్యూస్ పేపర్ రిపోర్టర్, చూద్దాం ఏమవుతుందో అని నుంచున్నాడు. బల్లి మెల్లిగా ఆయన తొడ మీదకి ఎక్కింది. మామూలుగా ఏదైనా పాకుతూ ఉంటే ఏమవుతాయి కండరాలు, కదలేక వస్తాయి కదా, ఏమీ అవలే. ఇలా ఎక్కింది, మొహం మీదకి ఇలా వచ్చాక ఫోటో తీశాడు. నిర్గంధ పోయాడు అసలు అది. ఫోటో తీశాడు, సరే మిగతా ఏమో తీసుకున్నాడు, కడిగించుకున్నాడు. ఆ ఫోటో రాలే, మిగతా అన్నీ వచ్చాయి. నెక్స్ట్ డే వెళ్ళాడు, నిన్న ఫోటో తీసింది నువ్వేనా? ఎస్ సార్, డోంట్ డూ ఇట్ అగైన్. మళ్ళీ ఎవడైనా యోగ సాధనలో ఉన్నప్పుడు దయచేసి ఫోటో తీయకు. ఏమవుతుంది ఫోటో తీస్తే? మొన్న హనుమంతుడు ఫోటో చూశారు కదా మీరు, అది ఏ స్థాయిలో ఫోటో, నాకు ఇంకా అంచనా దొరకలే. కానీ ఏమైంది, ఆ ఫోటో తీసిన వాడికి పిచ్చి ఎత్తింది. ఇంతవరకు ఆ పిచ్చి తగ్గలే, కానీ అది యోగి కోపంతో శాపంతో జరిగేది కాదు. ఇక్కడ యోగి ఇంకా పాపం అవేర్నెస్ లో ఉండి ఉంటాడు, ఎవడో ఫోటో తీస్తున్నాడని అతనికి గమనిక వచ్చి ఉంటుంది. ఆ భయంకరమైనటువంటి ప్రకృతి యొక్క రియాక్షన్, ఋషిత్వము, ప్రకృతి యొక్క రియాక్షన్ ని ఆపగలిగాడు. లేకపోతే ఏమయ్యేది, ఏ గుడ్డివాడు ఏదో అయి ఉండేవాడు. అయితే ఏమనుకునేవాళ్ళం మనం, యోగి కోపం వచ్చింది ఫోటో తీస్తే యోగి కోపం వస్తే వాడు యోగి ఎలా అవుతాడు? కోపం రాదు కానీ ప్రకృతి ఒప్పుకోదే. ఎలక్ట్రిసిటీలో చేపెడితే షాక్ కొడితే ఎలక్ట్రిసిటీ కోపం వచ్చిందంటావా? ఎలక్ట్రిసిటీ ఏం చేసింది? ప్రకృతికి అనుగుణంగా రియాక్ట్ అయింది. ప్లాస్టిక్ వైర్తో ముట్టుకుంటే షాక్ కొట్టదు, అది మామూలు వైర్తో ముట్టుకుంటే. ఎంఎస్సీ చదువుతున్న రోజుల్లో అందులో ఫిజికల్ కెమిస్ట్రీ, అందులో ఎలక్ట్రోకెమిస్ట్రీ నా ఫేవరెట్ సబ్జెక్ట్. ఎందుకు చెప్తున్నాను వినండి మీరు. కొంచెం సిగరెట్లు తాగే అలవాటు అప్పుడు నాకు, చాలా కొంచెం తాగేవాడిని, రోజుకు 6 ప్యాకెట్లు 7 ప్యాకెట్లు, అంతకంటే కావాలంటే కొంచెం ఎక్కువ అయ్యేది అప్పుడప్పుడు. ఒకరోజు మధ్య రాత్రి కాలేజీలో హాస్టల్లో కూర్చుని ఉన్నాం, అగ్గిపెట్టి లేదు, హీటర్ ఉంది, టిన్ ఫాయిల్స్ ఉంటాయి చూసారా సిజర్స్, అగ్గిపెట్టిలో మెరుస్తున్న కాగితం అది పెట్టాను నేను, కొట్టింది షాక్ అది. ఇప్పుడు నాకు గుర్తుంది అది తెలివి. మళ్ళా ఇందుకు చెప్పాను అర్థమైనా, నేను ఎంఎస్సీ ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పారని కాదు, చదివినా అంత దద్దమ్మని. అది లోహం, అది మెటల్, అది మామూలుగా ఏంటి కాగితం ముక్కలే కదా పెడతారు, మామూలుగా హీటర్ వెలిగించుకుని అది ఎర్రగా వేడెక్కితే అంటించుకోవచ్చు, సిగరెట్ కాల్చుకోవచ్చు కదా, వాయించింది. అంటే ఇందుకు చెప్పాను, వాడు పాప ఎంఎస్సీ చదువుతున్నాడు, ఎలక్ట్రో కెమిస్ట్రీ అంటే పాపం చాలా ఇష్టం అతనికి, ఇందుకులే షాక్ కొట్టడం అనుకోదు అది. ఇది ఋషిత్వం అంటే, అందుకు ఈ ఉదాహరణని చెప్పేది. ఋషిత్వం అంటే ఎవడో అతని దగ్గరికి వచ్చాడు అనేది అసలు అతనికి పట్టదు, ఏమీ పట్టదు ఎవడొచ్చాడు. చాలా మంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు, సాయిబాబా దగ్గరికి వెళ్తే ఒకడికి విభూతి ఇచ్చేస్తాడు, ఒకడికి ఇవ్వడు, చాలా అన్యాయం. నేను చెప్పే వాళ్ళతో, మీరు చెప్పింది నాకు చాలా బాగుంది కానీ మా నాన్నగారు వచ్చారే నిన్న, నాకు చాక్లెట్లు తేలేదు, నేను చాలా అలిగాను మా నాన్నగారి మీద అన్నా. మీకు చాక్లెట్లు ఏంటి మాస్టర్, మీరేం చిన్నపిల్లరా అన్నాను. మరి మీకు విభూతి కావాలా, బూడిది కావాలా? బూడిద చాక్లెట్ లాంటిదే కదా, అల్పగ్యత్వమే కదా, విభూతి ఇస్తే ఏమవుతుంది? నిజమైన విభూతి అడుగు. ఈ బూడిది ఏం చేస్తుంది మీకు? అర్థమవుతున్న ఉదాహరణ. మరి కొందరికి బూడిదిచ్చి కొందరికి విభూతి ఇస్తాడు ఆయన, అంటే ఆయన యొక్క స్వరూపాన్ని దర్శనం చేసుకునేటటువంటి శక్తి ఇస్తాడు. కానీ ఆయన ఇస్తాడా? ఋషి అయితే ఏం చేస్తాడు ఆయన? ఎవడు ఎదుట వాడికి ఆయన స్వరూపం దర్శనం చేసుకునేటటువంటి శక్తి ఉంటే చేసుకునిస్తాడు. ఎదుట వాడికి విభూతే కావాలి, వాడి కర్మలో అది ఉంటే ఆయన ద్వారా అది వస్తుంది. తేడా అర్థం చేసుకోవడం చేత చాలా మంది అడుగుతారు ఆయన దగ్గరికి వెళ్తే కొందరికి రోగాలు నయమవుతాయి, కొందరికి రోగాలు నయవు. తప్పు నీది. ఋషి దగ్గర ఋషి యొక్క ఉనికిని మీరు ఉపయోగించుకోలేకపోతే తప్పు మీది తప్ప ఋషిది కాదు. ప్రకృతికి స్పందిస్తాడు. మీ యొక్క ప్రకృతి ఎలా ఉంటే ఆ ప్రకృతికి అనుగుణ్యంగా ఋషి స్పందిస్తాడు. ఇది బుద్ధికి వామ మార్గం అయినటువంటి స్థాయిలో బుద్ధికి, మన దక్షిణ మార్గం అయినటువంటి గాయత్రి ఉపాసకుల్లో ఉన్నటువంటి ఋషిత్వానికి తేడా. అర్థమైంది కదా తేడా? ఒక దాంట్లో కర్తృత్వం నీది, ఋషిలో కర్తృత్వము నీది. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇందుకు ఇదంతా చెప్తున్నా అంటే రేపు మీరు అమ్మతో మాట్లాడి ఆవిడ యొక్క మంత్రాన్ని స్వరూపాన్ని మీరు తీసుకోవాలంటే చిన్న తేడా మీరు తెచ్చుకుంటే చాలు మీ జీవితాలలో. మీరు మీ కర్తృత్వాన్ని వదిలిపెట్టండి. నెల రోజులు బట్టి మీకు చెప్పేది అదే నేను, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మరి మీరు ఎలా స్పందిస్తారు? ఇంకా మీరేం స్పందించేది? ప్రకృతి మీ ద్వారా స్పందిస్తుంది, ఋషి అది. అందుకే బ్రహ్మర్షి అవ్వాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు బ్రహ్మర్షి అవ్వలేవు. ఇంచేత బుద్ధి పనిచేస్తుంది, అంతే కదా. బ్రహ్మర్షి ఎలా అవుతాం? ప్రకృతి ఎప్పుడు అవ్వమంటే అప్పుడు అవుతాం. ప్రకృతి ఎప్పుడంటుంది? దానికి తగినటువంటి మానసిక స్థితి నీలో వస్తే అనిస్తుంది. అది పిల్లవాడు ఎప్పుడు తల్లి గర్భం నుంచి బయటికి రావాలో అనేది ఏ డాక్టర్ని చెప్పలేడు. ఎవరు చెప్తారు? ప్రకృతి చెప్తుంది. ప్రకృతి ఎలా చెప్తుంది? ప్రకృతి ఏం లేదు, అది అనుకూలమైన పరిస్థితులు వస్తే అది రైట్ అంటుంది. అర్థమైంది కదా? అందుకే రుజుత్వము, ఋషి అంటే రుజుత్వము. రుజుత్వం అంటే తెలుసు కదా, రుజుకోణము అంటాం, 180 డిగ్రీస్, సరళ రేఖగా సరళంగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక బిందువు నుంచి ఒక బిందువుకు వెళ్లేటటువంటి దూరము అతి తక్కువైనటువంటి దూరాన్ని సరళ రేఖ అంటాం మ్యాథమెటిక్స్ లో, రేఖాగణితంలో. అంటే ఈ దొంగ తిరుగుడు మార్గం ఏమి ఉండదు, సూటిగా చెప్తాడు చెప్పదలుచుకున్నది. నేను సూటిగా చెప్తాను మాస్టర్, ఇవాళ నుంచి నీ ఎదుటి వాళ్ళ మనస్సుని మీరు బాధ పెట్టడం మొదలెట్టారనుకోండి, ఈ జన్మలో మీరు గ్యారంటీగా ఋషి కారు. ప్రకృతి ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టదు. ప్రకృతి ఏది చేసినా కూడా నిరంతరము దేని వైపు తోస్తుంది మిమ్మల్ని, పరిణామ క్రమంలో ఉన్నతి మార్గం వైపు గుర్తుంచుకోండి. అందుకే ప్రకృతిని తల్లి అన్నాం మనం. తల్లి గర్భంలో భ్రూణము ఎలాగోతి నిరంతరము పెరుగుతూ ఉంటుందో, మీకు తెలిసినా తెలియకపోయినా, తల్లి టీవీ చూస్తోందా, సినిమాలు చూస్తోందా, దెబ్బలాడుకుంటోందా, మంచి పుస్తకాలు చదువుకుంటోందా, హర్రర్ ఫిల్మ్స్ చూసినా, ఎండమూరి వీరేంద్రనాథ్ నవల్స్ చదివినా, లోపల ఉన్నటువంటి శిశువు మాత్రము నిరంతరము పెరుగుతూనే ఉంటాడు, ఎక్కడా బ్రేక్ రాదు కదా 9 నెలలు. అదేవిధంగా ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి మనము, మనం అందరం నువ్వు నేను ఋషులే కాదు, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి క్రిమికీటకాదులే కాదు, ఆఖరికి ఆ పరమాణు దగ్గర నుంచి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద జైంట్ మెగాస్టార్స్ ఉంటాయి, సూపర్ నోవాస్, ఇవన్నీ కూడా ప్రకృతి ఒడిలో పరిణామ క్రమంలో నిరంతరము ముందుకెళ్తున్నాయి. ఏ శక్తి వల్ల? ప్రకృతి యొక్క శక్తి వల్ల. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. అంచేత ఆ గమనము, ప్రకృతి మిమ్మల్ని పరిణామ క్రమంలో ముందుకి ఎలా తీసుకెళ్తోందో అని చూసుకోగలిగేటటువంటి గమనము కూడా ఋషిత్వమే. ఋషిత్వం అర్థమైంది కదా. భౌతిక జగత్తులో బుద్ధి తర్వాత కావాల్సింది ఏంటి? బలము. ఋషికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి ఒడిలో ఉన్నాడు. ప్రకృతి తన ద్వారా ఏది జరిపిస్తే పరిణామ క్రమానికి అనుకూలంగా ఉన్నది మాత్రమే చేస్తాడు. ఏది జరిపిస్తే అని ఎవడైనా ఓ సిగరెట్ ఇచ్చాడు, సిగరెట్ తాగేడు వాడు అవధూత స్థాయిలో. అలాంటి చూస్తూ ఉంటాం మనం, గమనిస్తూ ఉంటాం. అవధూతల చరిత్రలు చదివారు కదా మీరు, సిగరెట్ ఇస్తే తాగేస్తారు, అదొక స్థితి. పరిణామ క్రమంలో అవధూత స్థితి మన బుద్ధి, మన సాధనాత్మకమైనటువంటి బుద్ధి కంటే చాలా ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ అవధూతల్ని కూడా ఋషుల యొక్క స్థాయి కంటే కింద పెడతాం మనం. ఋషుల స్థాయికి ఇంకా రాలే, ప్రకృతికి పూర్తిగా అనుగుణ్యం అయిపోయారు, కానీ పరిణామ క్రమాన్ని ఇంకా వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు అవధూతలు, కానీ వాళ్ళు గ్యారంటీగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎప్పుడైనా వాళ్ళు ఆ ఋషి యొక్క స్థితికి చేరుకుంటారు. వెరీ క్లియర్ అంటిల్ నౌ? ఎందుకంటే దీని తర్వాత వచ్చేటటువంటి మహర్షి స్థితి ఉపయోగించుకుంటే మీరు ఆ సర్వలోకేశ్వరి శక్తి యొక్క మంత్రాన్ని, యంత్రాన్ని పట్టుకోగలరు. మీలో చాలా మంది ఆ స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో ఉన్నారు అని మీకు తెలియదు, వచ్చిన కూడా అది. ఆ స్థితి ఏంటో అర్థం చేసుకోండి. మహర్షి స్థితి బుద్ధికి కంటిన్యూషన్ ఏంటి? బలం కదా. వైభవంలో, వైభవంలో బుద్ధి, బలము, కౌశలము, యశస్సు, ప్రాభవము. ఇక్కడ ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి, ఈ కంపారిజన్ మాత్రం మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. బలము, బుద్ధిని ఉపయోగించుకుంటున్నటువంటి మానవుడికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి యొక్క శక్తుల నుంచే కదా. ప్రకృతికి వాడికి వచ్చినటువంటి ఇంద్రియాల యొక్క శక్తి నుంచే కదా. ఇంకా ఆ ఇంద్రియాల శక్తి నుంచి ఎక్కువ బలము, మేక కొట్టాలి ఇలా చేత కొట్టాడు అనుకోండి, వాడు ఏమవుతుంది? బలంగా బలం ఉంది, మేకను దిగ్గొట్టగలిగిన బలం ఉంది మీ చేతికి, కానీ ఏం కావాలి మీకు? ఒక పనిముట్టు కావాలి, ఒక పరికరం కావాలి, ఒక ఆయుధం కావాలి. అంచేత బల ప్రయోగానికి
మీలో ఆ బలం ఉన్నప్పటికీ దానికి తగినటువంటి ఆయుధం మీ దగ్గర లేకపోతే ఆ బలం ఉపయోగపడదు. పాటలు బాగా రాయగలరు మీరు, రాసి ఇవ్వాలి, కాగితం లేదు, పెన్ను లేదు, ఆఖరి బుగ్గు లేదు, నేల లేదు. అలాంటి పరిస్థితి ఎలా వచ్చిందని అడక్కండి, నేను ఉదాహరణ చెప్పడానికి అడుగుతున్నాను. నేను అంటే మీలో ఉన్నటువంటి ఏదైనా ఒక సామర్థ్యము, మీలో ఉన్నటువంటి ఏదైనా ఒక విశేషమైనటువంటి బుద్ధియుక్తమైనటువంటి పని జరగాలి అంటే దానికి కావలసినటువంటి పరికరాలు మీ దగ్గర ఉండాలి. ఆ పరికరాలు వాడే తయారు చేసుకుంటాడు. కానీ ఆ పరికరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భౌతిక జగత్తు నుంచి చుట్టూరా వస్తున్నాయి. ఋషికి మహర్లోకం నుంచి వస్తాయి. ముందుకు మహర్షి అయ్యాడు వాడు. ఆ పూలికి అర్థమవుతోంది కదా, బలము ప్రకృతిలోని శక్తులనే ఉపయోగించుకుంటున్నారు మీరు. బలానికి ఫ్యాన్ కావాలి, ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచి వచ్చింది. ఫ్యాన్ యొక్క బ్లేడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆగల ఆ ఫ్యాన్ యొక్క బ్లేడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ ఇనువు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచి వచ్చాయి. ఆ ప్లాస్టిక్ వైర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రకృతి నుంచి వచ్చాయి కదా. అంచేత ప్రకృతి యొక్క శక్తులను తనకి కావలసిన అవసరానికి ఉపయోగించుకునేవాడు బలవంతుడు. చేత కాని వాడు ఆ బలవంతుడు కంటే బలహీనుడు, అంతే కదా. అందులో అనుమానం ఏం లేదు కదా. మరి మహర్షి, ఋషి అంటే ఏం చెప్పాము? ప్రకృతి అతని ద్వారా స్పందిస్తుంది అనుకుందాం. ఈ దిశలో పరిణామ క్రమానికి ఉన్నతి దిశలో స్పందిస్తుంది. మరి మహర్షికి అంటే ఎవరికి? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మౌనంగా ఉండి ప్రకృతి తనను ఉంచినటువంటి స్థితిలో పరిణామ క్రమంలో అతను ఏ దిశ వైపు వెళ్తున్నాడు తెలుసుకున్నాడు. ఆ దిశ వైపు తొందరగా వెళ్ళాలి బలం కావాలంటే. అంతేగా బలం ఎందుకు కావాలి? తొందరగా వెళ్ళటానికి. డబ్బుంది, స్కూటర్ మీద వెళ్ళిపోతాడు స్కూటర్ కొనుక్కుని. డబ్బు లేదు, నడిచి వెళ్తాడు. లక్ష్యం ఒకటే, ఋషిది మహర్షిది లక్ష్యం ఒకటే, బుద్ధిమంతుడిది బుద్ధి ప్లస్ బలం ఉన్నవాళ్ళది లక్ష్యం ఒకటే. కానీ కేవలం బుద్ధి ఉన్నవాడు కంటే బుద్ధి ప్లస్ బలం ఉన్నవాడు ఎక్కువ తొందరగా తను సాధించవలసినటువంటి కార్యక్రమాలను సాధించగలుగుతాడు. ఋషి తను సాధించవలసినటువంటి కార్యక్రమాలను ఇంకా తొందరగా సాధించుకోవాల్సి అంటే మహర్షి అవ్వాలి. అంటే ఏంటి? బలముతో యుక్తుడవ్వాలి. ఋషితో వదలడు. అంచేత ఋషి కామన్. ఐదు స్థుతుల్లోనూ ఋషి అంటాం మనం. కానీ ఇక్కడ ఋషి రెండవ స్టేజ్లో దేంతో యుక్తుడయ్యాడు? మహహ మహర్షి. ఆ స్థితిలో ఉన్నటువంటి ఆత్మని మహాత్మా అంటాం. ఆ స్థితిలో ఉన్నటువంటి అనుభవం మహానుభవం. మహా అనే పదం బలానికి ప్రతీక, మహాశక్తివంతుడు. మహా అనేటటువంటి పదం ఎప్పుడు కూడా శక్తికి సంబంధించే ఐశ్వర్యానికి సంబంధించే కదా వాడుతాం. కానీ ఆ లోకం ఎక్కడుంది? మనము ఈ ఋషి స్థాయి నుంచి మహర్లోకానికి ఎలా వెళ్ళాలి అంటే ఏంటి? మహర్లోకానికి వెళ్ళాలి అంటే ఎందుకు మనం మహర్లోకానికి వెళ్ళాలి? బలాన్ని తెచ్చుకోవటానికి కదా. ఏ బలాన్ని తెచ్చుకోవటానికి? ఋషి ప్రకృతికి అనుగుణ్యంగా మౌనంగా ఉంటూ స్పందిస్తున్నాడు. ఆ స్పందన యొక్క శక్తిని పెంచుకోవాలి వాడు. నేను ఇదంతా తిప్పి తిప్పి ఎందుకు చెప్తున్నా అంటే మీరు జవాబు చెప్తారేమో అని. ఆ దర్శనం జవాబు చెప్పగలరు మీరు. కారణం ఏంటంటే మీరు ఆ ఆలోచన ధోరణిని, నేను ఎటువైపు తిప్పుతున్నానో అటు తిరగండి, మీరున్న మానసిక స్థితి ఏంటో అర్థం చేసుకోండి. ప్రకృతికి అనుగుణ్యంగా మీరు స్పందిస్తారు అంతే. మీ అంతటి మీరు ఏమీ నిర్ణయించుకోరు. ఇది పూర్తిగా మీకు అవగాహనలోకి వచ్చింది కదా. రెండో లక్షణం ఏంటి మీది? ప్రకృతికి స్పందిస్తారు కరెక్టే, కానీ ఆ స్పందన పరిణామ క్రమానికి విపరీతంగా ఉంటే. ఎవరి పరిణామ క్రమానికి? అతని యొక్క పరిణామ క్రమం అనుకుంటే బుద్ధి అయింది అది. జాగ్రత్త, పప్పులో గాలు వేస్తామనగా అలవాటు అయింది అది. మన ఆలోచన సరళి ఎప్పుడు నా మీదే, నేను వదులుకోవాలి వాడిది. అంచేత ప్రకృతి యొక్క పరిణామ క్రమములో వాడు కూడా ఒక భాగమే. ఎంత తుచ్చమైన భాగం, ఎంత నగణ్యమైనటువంటి భాగం, ఎంత అల్పుడు వీడు. ఆంధ్ర మ్యాప్ తీయండి, స్వర్ణ ఆంధ్ర మ్యాప్, మామూలు ఆంధ్ర మ్యాప్ మేము ఒప్పుకోం. ఇంచేత ఖచ్చితంగా నిగడ భవిష్యలో ప్రజల అభిప్రాయం ఏదైనా గ్యారంటీగా ఆంధ్ర స్వర్ణ ఆంధ్రయే అవబోతోంది. అయి తీరాలి, దాని భవితవ్యత ఎలా ఉంది, దాని అదృష్టం అది. అక్కడ మనం పుట్టేవాది మన అదృష్టం. ఇంచేత స్వర్ణ ఆంధ్రలో మ్యాప్లో గుంటూరు ఎక్కడుందో చూడండి మీరు ఒకసారి. ఈ ఆంధ్ర ఇండియాలో ఎక్కడుందో చూసుకోండి, భూమండలంలో ఎక్కడుందో చూసుకోండి, విశాల అంతరిక్షంలో ఈ గుంటూరు ఎక్కడ ఉంటుందో, ఆ గుంటూరులో వేణుగోపాల్ నగర్ నగర్లో ఇంత అద్భుతమైనటువంటి పరిస్థితి. మూర్ఖత్వమే కదా తనని గురించి తాను ఆలోచించుకోవటం. తను ఒక విశాలమైనటువంటి శక్తిధారులలో కొట్టుకుపోతున్నాడు. ఇది ఋషికి అర్థమైంది, కానీ ఏం చేసుకుంటున్నాడు, పడవ నడుపుతున్నాం నదిలో, పడవ యొక్క ప్రవాహాన్ని మనకు కావలసినట్టు దిశ ఇచ్చుకోగలం కదా. దేన్ని ఉపయోగించి ఇచ్చుకుంటాం, చుక్కాని అంటావా, ఇలా తిప్పుతూ ఉంటాం కదా రడ్డర్, చుక్క అర్థమైన కదా. ఆ చుక్కాని అత్వము రడ్డర్నెస్ అలాంటి భాషలు లేవు, కానీ నేను చెప్పే భావం మీకు అర్థమవుతుంది కదా. మహర్ ప్రకృతిలో ప్రవహిస్తున్నటువంటి అనంతమైనటువంటి విపులమైనటువంటి శక్తి ప్రవాహాలు తిప్పుకోవచ్చు, కావలసినటువంటి దిశ మీరు వేయొచ్చు. ఎలా, నువ్వు లేవుగా దిశ తిప్పుకోవటానికి ఒకడు ఉండాలి, నడిపేవాడు ఒకడు ఉండాలి కదా. నడిపేవాడు ఉంటే బుద్ధి అయిపోయింది, అది ఋషి అవలే. ఆ సమస్య మీరు సాల్వ్ చేసుకోగలిగితే మహర్షి అయిపోతారు. మీరు ఎలా సాల్వ్ చేసుకున్నారు మహర్షులు ఆ సమస్యను, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఎవరు చెప్పారు ఆ మాట, ప్రకృతిలోని శక్తి చెప్పింది. నువ్వు గాభరా పడకు, ఈ అనంతమైనటువంటి విశాలంలో అన్ని జీవకోటల యొక్క పరిణామ క్రమము నాదే బాధ్యత. నేను నువ్వు కనుక బుద్ధిని పక్కన పడేస్తే నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను మంచి పని చేస్తున్నానా లేదా, నేను ఎంత సాధనలు చేశాను, నేను గొప్ప సాధనలు చేశాను లేదా, పక్కవాడు చేస్తున్నాడా లేదా అనేటటువంటి భావ పరంపర మనం ఆపేసుకుని సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నువ్వేమి గాభరా పడకు, నువ్వు ఏ విధమైనటువంటి పాపకర్మ చేయలేవు, ఇంపాసిబుల్, అసలు వాడి ద్వారా పాపం జరగదు. ఒకవేళ జరిగినట్టు అనిపించినా అది పుణ్యమే అవుతుంది. ద్వాదశి పారాయణ చెయ్యాలని, నువ్వు అద్భుతమైనటువంటి విష్ణు భక్తుడు, అంబరీషుడు రెడీగా ఉన్నాడు. వచ్చాడు మహానుభావుడు, చాలా గొప్పగా చెప్పుకున్నాడు ఆ వ్యక్తి. నాకు ఒక బిరుదు ఉందని చెప్పుకుంటారే, నేను ఇదేంటి పద్మశ్రీ అవార్డు పొందాం, ఆ అవార్డు పొందామని. ఆ వచ్చిన ఆయన చెప్పుకున్నాడు ఆయన అవార్డు, క్రోధ భట్టారుకో నామోయం, నేను ఎంపరర్ ఆఫ్ యాంగ్రీ పీపుల్. దూర్వాసుడు చాలా గొప్పగా రాసుకుంటాడు తన గురించి తాను, క్రోధ భట్టారుకుండని. వచ్చాడు, వచ్చి నువ్వు రెడీ అవ్వ, ద్వాదశ పారాయణ ఘడియలు ఏకాదశి అయిపోయింది, నేను వస్తాను నా శిష్యులతో పాటు భోజనం చేద్దాం. లేకపోతే ఏమంటారా వ్రత సమాప్తిని, అర్థమైంది కదా, ద్వాదశ పారాయణ ఘడియలు చేద్దాం అన్నారు. ఈయన చెప్పిన టైంకి రాడుగా ఋషి, దూరాసుడు చెప్పిన టైంకి రాడు. ఈయన కంగారు అంబరీషుడికి, గడియలు దాటిపోతున్నాయి, గడియలు దాటిపోతే పుణ్యం రాదు. మీరు ఆ కథలో ఎంత రహస్యం జొప్పించి చెప్పారో ఆ కథల్ని. ద్వాదశ పారాయణ ఆ ఘడియ దాటిందనుకో, ఆ టైం లోపల వీడు తినకపోతే పాపం. మరి ఏం చేయాలి? వీడు కొంచెం నీళ్లు తీసుకుని తాగేసి వెయిట్ చేశాడు. వాడు తాగటం అయిపోగానే వచ్చాడు, అంతవరకు రాలే. ఏం చేశావు? తాగేశాను, శపిస్తాడు. ఇక్కడ దూర్వాసుడు యొక్క ఋషిత్వం ఎలా ఉంది అని అర్థం చేసుకోగలిగితే మీరు మహర్షి స్థాయికి వెళ్ళిపోతారు. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే దూర్వాసుడు మహాకోపి, ముక్కోపి. మనకి భయమే కదా టెర్రర్, దూర్వాసుడు జోలికి వెళ్ళవు, సాధ్యమైనంత వరకు దూర్వాసుడిని సైడ్ ట్రాక్ చేసేస్తావు, తప్పదు అంటే సాష్టాంగ దండ ప్రణామాలు చేసుకుంటూ ఆయన వైపు చూడకుండా ఊపిరి బిగబెట్టుకుని దాటేస్తాం ఆయన్ని. అంబరీషుడు అది చేద్దాం అనుకున్నాడు, కుదరలే. ఏంటక్కడ తప్పు చేశాడు అంబరీషుడు? ఋషి నేను వచ్చేంత వరకు ఆగు అన్నాడు. అది చెప్పింది ఋషా ప్రకృత? ప్రకృతి అనుకోలేవాడు, ఋషి అనుకున్నాడు. ఋషులతో మనం ఎప్పుడూ గందరగోళం పడేది అక్కడ. ప్రకృతి చెప్పినప్పుడు నువ్వు నోరు మూసి వినాలి. ఆ భావ పరంపర మీరు బాగా పటిష్ట అయిపోతే మహర్షులు అయిపోతారు. ఆ అవగాహన అంతే, అక్కడ మీరు సాధన ఏం చేయక్కర్లే, ఏమీ సాధన చేయకలే. ఇక్కడ సాధన ఏం చేశారు మీరు? ప్రకృతి చెప్పినప్పుడు నువ్వు వినాలి కదా. ముచ్చేత నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతి యొక్క అనంత శక్తి ధారలు ఎటు కొట్టిస్తే అటు వెళ్తావు నువ్వు. నువ్వు దాన్ని ఖచ్చితంగా అధిగమించలేవు. అక్కడ కోపం వచ్చింది దూర్వాసుడికి. నీకు ఆ మాత్రం తెలియని వాడు, నువ్వేం విష్ణు భక్తుడి చేసి ఉండకపోతే ఏమై ఉండేదో తెలుసా? ఆ తిథి మారేది కాదు, గ్యారంటీగా మారేది కాదు. సుమతి, సూర్యుడు ఉదయించకూడదు అంది. కథలు అనుకోకండి, ఇవంతా కాకండి బుల్ స్టోరీస్. ఆ బలం, బలం గురించి కదా మనం చెప్పుకుంటున్నాం. ఆ శక్తి ఉండేది, ఆ శక్తి అంత వాళ్ళకి. ఆర్కిమిడీస్ లాంటి మామూలు వ్యక్తి, మామూలు సైంటిస్ట్, గివ్ మీ ఏ ప్లేస్ టు స్టాండ్, నుంచోటానే నాకు జాగా అయ్యాయా, నేను భూమిని ఎత్తేస్తానన్నాడు. ఆర్కిమిడీస్ లెవర్ ప్రిన్సిపల్స్ లో చెప్తాం అతను ఆ మాట అన్నాడు. అతను అలాంటిదో మహర్షి ఎత్తలేడా కావాలనుకుంటే ప్రకృతిని, బలవంతుడది మహర్షికి. అక్కడ దూర్వాసుడికి కోపం వచ్చి శపిస్తాడు. శపించింది ఎవరిని? అంబరీషుణ్ణి. అంబరీషుడు ఎవడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అనే మూడు కలిగినటువంటి వ్యక్తి. మీరు అంబరీషుడు విష్ణుభక్తుడు అనకండి, మీరు ఆ మానసిక స్థితి చూడండి. శపించేశాడు, మరి ఎవడు ఇతన్ని రక్షించేది? ఇచ్చావుగా ప్రామిస్ నువ్వు, చూసుకో అన్నాడు. మన్మనాభవ మద్భక్తో మధ్య జీవాం నమస్కరు, మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. ఆ ప్రకృతి యొక్క శక్తి మన అంతరాళాలలో ఒక కేంద్ర బిందువుగా మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ జ్ఞానశక్తి, ఆ చైతన్య స్రవంతి ఒక వాగ్దానం చేస్తుంది, ప్రియోసిమి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎవడు నువ్వంటే? ప్రతి జీవి, ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవికి ఆ చైతన్య శక్తి ఇష్టమే. అది ఇష్టపడింది కనుకే మనకి శరీరాలు వచ్చాయి. అది ఇష్టపడకపోతే శరీరాలు రావు. ప్రియోసిమే. కానీ మనం ఏం చేస్తున్నాం? దాన్ని తప్ప మిగతా అందరి కాళ్ళు పట్టుకుంటాం. ఆ తన్ని చేయకండి. మన్మనాభవ మద్భక్తో మధ్య జీమాం నమస్కురు, మామే వైశ్యసి సత్యంతే, నువ్వు నన్నే పొందుతావు. సత్యం, ఇట్ ఈస్ ది అబ్సల్యూట్ ట్రూత్. ఇంకా మీరు మారరు, క్రమం తప్పది ఇది. అది ఇక్కడ మీరు ఆహుతులు వేస్తున్నారు. ఉత్తినే ఆహుతులు అక్కడ పెట్టలే, మిమ్మల్ని అందరినీ అంబరీషుడు లాగా చేయించేస్తాం. కానీ దూర్వాసుడు వస్తే ఏం చేయాలో చూడాలి. అప్పుడు అప్పుడు బయటపడుతుంది మన యజ్ఞ ప్రభావం. ఏమైంది? విష్ణు అడ్డుకున్నాడు. అడ్డుకుంటే ఏమైంది? నేను అనేశానయ్యా, అది జరిగి తీరాలి అన్నాడు. అహంకారం అది, ప్రకృతి అలా నా చేత అనిపించింది అన్నాను. నీ కర్మ అన్నాడు. ఎవరితో? విష్ణువుతో అన్నాడు. నీ భక్తుడే రికమెండ్ చేయటానికి వచ్చావు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అన్నావు, బాగానే ఉంది. అనేశాను నేను. మరవతే ఏం చేయాలి? అవుతే ఓ పంచ శాపం నువ్వు అనుభవించన్నాడు. వాడి బదులు నువ్వు మొయ్యి మోసాడు. కానీ ఆ శాపం ఎలా పరిణమించింది మానవ జాతికి? ఒక అద్భుతమైనటువంటి వరము. మనకు వచ్చేటటువంటి పదేవతారాలు కూడా ఆ శాపం వల్లనే. అంబరీషుడికి కనుక ఒక మహర్షి తన బలప్రయోగం వల్ల ఆ విధమైనటువంటి ఘటన జరిగి ఉండకపోతే పదవతారాలు ఉండేవి కాదు. ఇంతమంది అవతార మూర్తులు వచ్చి మనకి మార్గం చెప్తూ ఉంటేనే మన చుక్కాని జామ్ అయిపోయింది. కదలటంలే, అది వాళ్ళు చెప్పవలసినటు వైపు వెళ్తలే బలం. ఏమై ఉండేదో ఈ ప్రకృతి? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఇంకా ఏమై ఉండేదో అనే ప్రశ్న తావులేదు ఋషికి. అర్థమైంది కదా? అంచేత ఆ ఋషి నుంచి మహర్షి యొక్క శక్తి ఎలా వచ్చిందో ఇప్పుడు మీకు అర్థమైందా? దూర్వాసుడికి ఆ శక్తి ఎలా వచ్చింది? విష్ణువుకి కూడా శపం ఇచ్చేటటువంటి శక్తి, ప్రచండమైనటువంటి రాక్షసీ శక్తుల్ని సంహరించగలిగేటటువంటి వ్యక్తి కూడా ఆ ఋషి యొక్క బలం ముందు మహర్షి స్థితి నుంచి వస్తుంది. ఏంటి ఆ మహర్షి స్థితి? ప్రకృతి ఏమి చెప్తే అది నీకు ఉచితం అనిపించినా అనుచితం అనిపించినా పరిణామ క్రమానికి సహాయపడుతుంది అని మీకు తెలిస్తే, అతనికి తెలుసు దీని అంతా వల్ల చివరికి ఏమవుతుందంటే విశ్వమూర్తి వస్తాడు. వస్తే ఆయన వాయించుకోవచ్చు. ఆయన వాయించుకుంటే ఎన్ని యుగ యుగాలుగా ఈ పదే అవతారాలు వస్తున్నాయో, ఎన్ని యుగ యుగాలుగా మానవ జాతి ఎంత ఆర్తితో ప్రతి అవతారానికి ఎదురు చూస్తోంది, అంటే పరిణామ క్రమం యొక్క ఆ అఖండత్వాన్ని గుర్తించినటువంటి శక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళు మహర్షులు అవుతారు. ఇంచేత మీరు మహర్షులు అవుతారంటే ఏం నేర్చుకోవాలి? మొట్టమొదట మీరు పరిణామ క్రమం మీద మీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన రావాలి, స్వామిత్వం రావాలి. ఇది గుర్తుంచుకోండి. మీరు పరిణామ క్రమం గురించి సీక్రెట్ డాక్టరీ చెప్తున్నప్పుడు నేను చాలా విశదంగా మీకు చెప్పాను. థియోసాఫికల్ సొసైటీలో ఇచ్చినటువంటి లెక్చర్స్ మీరు విన్నారు, దాన్ని గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకుంటూ ఏమని చెప్పుకున్నాం మనం? సీక్రెట్ డాక్టరీలో 7 తలాలుంటాయి, 7 లోకాలుంటాయి. ప్రతి లోకంలోనూ ఒక రుజు మార్గం ఉంటుంది, ఒక వైభవ మార్గం ఉంటుంది. ఐశ్వర్య మార్గము వైభవం యొక్క మార్గము, ఋషుల యొక్క మార్గము పరిణామ క్రమంలో మిల్లిమిల్లిగా వెళ్తున్నటువంటి మానవుల యొక్క మార్గము. పాజిటివ్ నెగిటివ్ నువ్వు ఎలా అయినా బ్లాక్ బ్రదర్హుడ్, వైట్ బ్రదర్హుడ్ రకరకాలుగా మనం చెప్పుకున్నాం కదా అక్కడ. దాన్ని అంతటినీ కలిపి మనం దత్త ప్రదక్షిణలో నీకు చెప్పాను నేను ఈ 7 ధారలు. దత్త ప్రదక్షిణలో మీరు సాధన చేస్తున్నప్పుడు, దత్త ప్రదక్షిణలు మీరు వేస్తున్నప్పుడు ఈ సర్వలోకేశ్వరి యొక్క మంత్రం ఏమిటి అని ఎప్పుడు ఆలోచించాలి? మీరు కూర్చుంటారు కదా వజ్రాసనంలో, చివరిలో ఆ గురువు యొక్క నామాన్ని 3 సార్లు ఉచ్చారణ చేశాక బ్లాంక్ అయిపోండి. ఋషుల్ని గుర్తు చేసుకోండి. ఋషుల యొక్క అవతరణ జరిగింది అని చెప్తున్నాను నేను. జూలై 4న జరిగింది కనుకే ఈ దేవతా శక్తిని పట్టుకోగలిగి ఇలాంటి ఎన్ని దేవతా కొత్త శక్తులు వచ్చాయో మనకి తెలియదు. దీని యొక్క మంత్రము యంత్రము ఆ స్థితిలో వీలవుతే ప్రతిరోజు 18 దత్త ప్రదక్షిణలు వేసుకోండి. ఎక్స్ట్రా బర్డెనే, నేను ముందే చెప్పాను కదా. ఆనందకరమైనటువంటి విషయమే కానీ మీకు చాలా బాధ్యత, చాలా శ్రమతో కూడినటువంటి సాధన ఇది. కానీ ఇది ఆ 3 గంటల పాటు గాయత్రి కాకుండా అది ఎగ్గొట్టే వచ్చా మాస్టారు? నేనేం చేయలేను. నేనేం చేయగలిగేది? ప్రకృతి అంతే అది. మన నవరాత్రి లోపల చాలా ఫాస్ట్గా చాలా దూరంగా వెళ్ళాలి. దీనికి మీరు కావాలంటే పూజ్య గురుదేవులు అందించినటువంటి ఒక సరళమైనటువంటి ప్రక్రియని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. కానీ ఒక చిన్న సలహా, మళ్ళా మర్చిపోతాను నేను, మీకు వచ్చినటువంటి శబ్దాలు కానీ ఆకృతులు కానీ ఇతరులకి చూపించకండి. ఎందుకు చూపించకండి? కంపేర్ చేయాలి తర్వాత మీకు వచ్చింది వాళ్ళు వచ్చింది ఒకటే కాదా అని. నువ్వు చూపించేసావు అనుకో, వాడికి ఇంకా అదే కనిపించడం మొదలుపెడుతుంది. అందుకని చెప్పొద్దు అనేది. అంతే తప్ప ఏదో రహస్యం మీద మహర్షులు చాలా గొప్పవాళ్ళు అని చేత ఎదురు వాళ్ళకి తెలియకూడదని కాదు. నవరాత్రికి ఒక రోజు ముందు కూర్చుందాం మనం. ఈ శక్తికి మంత్రము, యంత్రము, స్వరూపము, ఆయుధాలు నిర్ణయం చేసుకుందాం. నేను రాసేవి నేను రాస్తాను, మీరు రాసేవి మీరు రాయండి. ఇదంతా మనం మాట్లాడుకుందాం అన్నది మాత్రం మనం అందరం మర్చిపోదాం. ఇంకా దీని గురించి మీరు చర్చ అవద్దు ఎప్పుడు కూడా. నో డిస్కషన్స్. కేవలము దత్త ప్రదర్శనలు మీరు చేసుకుంటున్నప్పుడు పక్కనే కాగితాలు పెట్టుకోండి. అర్థమైంది కదా? దీనికి ఒక సరళమైనటువంటి విధానం కూడా చెప్తాను నేను. రాత్రి పడుకునేటప్పుడు ఇది ఎవరైనా చేసుకోవచ్చు. దత్త ప్రదర్శనలు మేము చేయకూడదా మాస్టర్ అని అడగవచ్చు తెలియని వాళ్ళు, హాయిగా చేసుకోవచ్చు. కానీ మన కార్యకర్తలను అడగండి ఎలా చేసుకోవాలో. రాత్రి పడుకునే ముందు వీలవుతే ఏకాంతంలో పడుకోండి. వీలవుతే, కండిషన్ ఏం కాదు అది. ఇంకేంటి, ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఇళ్ల యొక్క నిర్మాణ పరిస్థితులు లైన్లో ఉంటాయి, పెట్టెలు ఎట్టా కుదరదు అది. అంచేత కుదరకపోతే ఓకే, కుదిరితే మాత్రము గదిలో మీరు ఒంటరిగానే ఉండండి. రాత్రి పడుకునేటప్పుడు ఊదొత్తి వెలిగించుకోండి. ఖచ్చితంగా ఊదొత్తి శాండల్వుడ్, అంటే చందనం ఊదొత్తి అవ్వాలి. వీలు అవుతే కాషాయ రంగు ఎక్కువ ఉపయోగించుకోండి గదిలో పడుకు. ఆ రోజు, ఈ 5-6 రోజులే, ఈ సాధన చేసే రోజుల్లోనే. అర్థమైంది కదా? ఇంకా ప్రతిరోజు అది చేయాలని ఏం లేదు. ఒక చందన పగలొట్టు వెలిగించుకోండి. కాషాయ బట్టలు, కాషాయ దిళ్ళు, లేదు మామూలుగా తెల్లడి ఉపయోగించుకోండి. ఆరెంజ్ బల్బ్ పెట్టేసుకోండి, అంతా కాషాయమయం అయిపోతుంది. అదేనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎనీ మెథడ్ యూ యూజ్. చేసిన తర్వాత మీరు కళ్ళు మూసుకోండి, హాయిగా రిలాక్స్ అయిపోండి. మీ ఇష్టం వచ్చినట్టు రిలాక్స్ అవ్వండి. మీకు ఎలాగ బాగుంటే అలా రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయ్యాక మీ చుట్టూరా నీలపు రంగులో ఆకాశం ఉన్నది. ఆకాశంలో మీకు నచ్చిన ప్లేస్లో ఎదురుకుండా, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ అనంతమైనటువంటి ఆకాశంలో హంసవాహిని గాయత్రి స్పష్టంగా ఊహించుకోండి. ఈ హంసవాహిని గాయత్రి బొమ్మ ఇదిగో, మన గాయత్రి పరివార ప్రతి పుస్తకం మీద అదే బొమ్మ ఉంటుంది. ఇదే బొమ్మ మీరు ఊహించుకోవాలి. కమండలము, వేదాలు ఊహించుకుని ఎంత మీరు స్పష్టంగా ఊహించగలిగితే అంత స్పష్టంగా ఊహించుకోండి. ఊహించుకున్న తర్వాత చేసేదేదో అమ్మే చేస్తుంది, మీరేం చేయరు. మీరు చేస్తే బుద్ధి అవుతుంది, అది ఋషిత్వం అవదు. ఇలాగ కూడా ఆ తల్లితో మీరు మాట్లాడొచ్చు. తల్లితో మాట్లాడొచ్చు అన్నారు కదా, షేర్ మార్కెట్ వాల్యూ మదర్. రేపు ఏమవుతుంది ఖచ్చితంగా ఆవిడ చెప్పదు. మీరు అడగక్కండి అలాంటివి. ఒకవేళ మొదటి రెండు కరెక్ట్ అయినా, అవుతాయి కూడా మొదటి రెండు కరెక్ట్, తర్వాత కరెక్ట్ కావు, మనం గంగలో దిగిపోతాం. పర్సనల్ క్వశ్చన్స్ ఋషి అడగడు. ఇంచేత ఋషికి పర్సనల్ క్వశ్చన్స్ లేవు. మీరు అర్థం చేసుకోండి అది. పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నాయంటేనే వాడు ఋషి కాదు, ఫినిష్ అయిపోయాడు అక్కడే వాడు. చాలా జాగ్రత్తగా మానసిక స్థితిని మీరు పెంపొందించుకుంటూ ఆ తల్లితో, ఆ దిగుతో ఉన్నటువంటి శక్తిధారలతో మీరు సమయం పెట్టుకుంటారని ఆశిస్తూ ఒక 5 నిమిషాలు బ్రేక్ ఇస్తాను. కరెక్ట్గా 7:30కి గాయత్రి మంత్రాన్ని ఉపయోగించి కుండలిని జాగరణ ఎలా చేస్తాం అనేది మాట్లాడుకుందాం.